చేసి చూడలేదు. కానీ మొన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్ ను బట్టి మీలో చాలా మందిని నేను కలవగలిగాను, నేరుగా చూడగలిగాను, మీరెవరో నేను తెలుసుకోగలిగాను. ప్రత్యేకంగా నిజంగా ఎస్ఎఫ్జేలో మరి ఉత్తర భారతదేశంలో పరిచయం చేస్తున్నటువంటి మిషనరీల కొరకు, మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను. నిజంగా అది నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. ఎంత సంతోషమో నేను చెప్పలేను. చాలా మంది మా పిల్లల పేర్లు చెప్పేస్తున్నారు, ఇక్కడ ఇంతకుముందు నేను పెట్టిన ప్రేయర్ రిక్వెస్ట్ గురించి చెప్తా ఉన్నారు. సో వాటన్నిటిని బట్టి నాకేమర్థమైందంటే రియల్లీ దే ఆర్ ప్రేయింగ్ రెగ్యులర్లీ. ఇక్కడ మాకు పరిచర్యలో ఏ సక్సెస్ ఒకవేళ ఉన్నా దానికి గల కారణం ఏం కాదు, వెనకాల మాకు ఉన్నటువంటి ప్రేయర్సే. ఒకరు మాకు ప్రొటెక్షన్ కాపుదల జరుగుతున్న దానికి గల కారణం కూడా వెనకాల ఉన్నటువంటి ప్రేయర్సే. దాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతగానో స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రభు ఉచితమైన కృపను బట్టి మరి గత వారం అపోస్తలుల పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికను మనం ముగించుకున్నాం. వాస్తవానికి ఈరోజు నేను అపోస్తలుల పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రికను ప్రారంభించాలి అని అనుకున్నాను, కానీ నేను వచ్చిన వెంటనే భాగం అలా ఫుల్ బిజీ అయిపోయాను, కాబట్టి నాకు కొంచెం ప్రిపరేషన్కి సమయం సరిపోలేదు. కాబట్టి ప్రభు చిత్తమైతే మంగళవారం నుంచి అపోస్తలుల పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక మీద నేను ధ్యానం ప్రారంభించాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈరోజు నేను బైబుల్ స్టడీలా కాకుండా ఒక మామూలుగా ఒక మెసేజ్ తీసుకోవాలని మీ ముందుకు తీసుకొని రావాలి, ఒక టాపిక్ మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటుందా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతిన్నింతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటి అనంటే పాపం, సిన్. వాట్ ఈజ్ సిన్? పాపము అంటే ఏంటి? మనందరికీ కూడా ఒక పదం అలవాటైపోయింది. పాపము అనగానే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎస్, దట్ ఈస్ 100% రైట్. కానీ ఆ ఒక్క పదాన్ని చాలా సింపుల్ గా చెప్పేసాం మనం. పాపము అనంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ విషయం మనకు తెలుసా? తెలుసు. అలానే మనం ఆజ్ఞల్ని బ్రేక్ చేయడం లేదా బ్రేక్ చేస్తూ ఉన్నాం కదండి. క్రైస్తవేతరుల విషయం పక్కన పెడదాం. క్రైస్తవుల గురించి, సంవత్సరముల తరబడని క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి గురించి మనం ఆలోచించేద్దాం. ఈరోజు కొన్ని విషయాలను ముందుకు తీసుకొని వస్తాను నేను. సిన్ ఈజ్ అన్ యాక్షన్ ఆర్ టైప్ ఆఫ్ బిహేవియర్ విచ్ ఈస్ బిలీవ్డ్ టు బ్రేక్ ద లాస్ ఆఫ్ గాడ్. పాపం అంటే ఏంటి అనంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను బ్రేక్ చేయడం, అది కూడా విత్ యాక్షన్, క్రియల రూపములో. క్రియల రూపంలో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను మన బిహేవియర్, మన క్యారెక్టర్ ద్వారా, మన యాక్షన్స్ ద్వారా మనము వాటిని బ్రేక్ చేస్తూనే ఉన్నాం. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము మనము దేవుని ఆజ్ఞలను బ్రేక్ చేస్తూనే ఉన్నాము. Sin is regarded in Judaism and Christianity as the deliberate and purposeful violation of the will of God. హెన్రీ అనేటువంటి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, క్రైస్తవ కాని యూద మతములో కానీ, క్షమించండి మతం అనే పదాన్ని ఉపయోగించాను, ఓకేనా, క్రైస్తవ్యంలో కానీ లేకపోతే యూద మతంలో కానీ పాపం అనేటిది అంటే ఏంటి అని అంటే, పర్పస్ఫుల్ గా దేవుని యొక్క చిత్తాన్ని డెలిబరేట్ చేయడం, యాజ్ ద డెలిబరేట్ అండ్ పర్పస్ఫుల్ వయలేషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని వయలేట్ చేయడం. కానీ ఇక్కడ ఈ హెంటనే ఆయన ఇంకో పదాన్ని ఉపయోగించాడు, అదేంటంటే పర్పస్ఫుల్లీ, ఉద్దేశపూర్వకముగా. మనకు తెలియక తప్పు చేయడం లేదండి, తెలిసి తెలిసే తప్పు చేస్తున్నాం. నేనిప్పుడు నిన్ను వలే నీ పొరుగువాణ్ణి అనంటే ఇమీడియట్ గా మీరు ఫుల్ఫిల్ చేయగలరు, ప్రేమించండి కదండి. అనేక సందర్భాల్లో ప్రసంగం చేస్తున్నప్పుడు పాస్టర్ గారు సగం వాక్యం చెప్తే మిగిలిన సగం వాక్యం టకటకటక అని చెప్పేసే వాళ్ళు ఉన్నారు. మేము రెఫరెన్స్ చెప్పకముందే నెక్స్ట్ వేరే వర్స్ ని ఏంటో గెస్ చేసి ఆ రెఫరెన్స్ తీయగలిగిన నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము రెఫరెన్స్ చెప్పగలని అక్కడ ఉన్నటువంటి వచనం ఏంటో వెంటనే రీకలెక్ట్ చేసుకోగలిగినటువంటి మెమరీ పవర్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేకమైనటువంటి వచనాలని కంఠస్థం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దే నోస్ వెరీ వెల్. అసలు ఇంకొందరైతే పాస్టర్ గారు ఒక రెఫరెన్స్ చెప్పగలనే, లేకపోతే మేము ఒక రెఫరెన్స్ చెప్పగలనే వాళ్ళు వెంటనే మైండ్ లో ఒక మెసేజ్ ఊహించేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను. నేను ప్రసంగం అయిపోయిన తర్వాత, సార్ మీ రెఫరెన్స్ తీసుకుంటే మీరు ఇటు వెళ్తారు అనుకున్నాను సార్, ఇటు నుంచి చెప్తారు అనుకున్నాను సార్, మీరు ఈ డైరెక్షన్ వెళ్ళినట్టు ఇంకా భలే ఉండే సార్, అంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్ లో ప్రసంగం ప్రిపేర్ అయిపోయారు అన్నమాట. నేను చెప్పింది పక్కన పెట్టేసి వాళ్ళు ఇలా చెప్పుంటే బాగుంటుంది సార్ అని అంటూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలుసు. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలిసినప్పుడు దేవుని చిత్తం ఏంటో కూడా మనకు స్పష్టంగా తెలుసు. మరి దేవుని చిత్తం ఏంటో మనకు తెలిసినప్పటికీ కూడా పర్పస్ఫుల్ గానే, ఉద్దేశపూర్వకంగానే, తెలియకుండా కాదు మనం బ్రేక్ చేస్తా ఉన్నాము, బ్రేక్ చేస్తా ఉన్నాం. సో దట్ ఈస్ ఎ సిన్ అని అంటున్నాడు హెన్రీ అనేటువంటి ఒక దైవ సేవకుడు. క్రీస్తునందుప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం స్పష్టంగా మీకు అర్థం అవడానికి, అసలు ఈ పాపం అనేటువంటి దానికి పాత నిబంధనలో ఉపయోగించినటువంటి కొన్ని పదాలు మీకు చెప్తాను. ఆ పదాలని మనం ధ్యానం చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ ఈస్ సిన్, అసలు పాపం అంటే ఏంటి అనేది ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. పాత నిబంధనలో కొన్ని పదాలను ఉపయోగించారు. ఉదాహరణకి మనము న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడము చేతి వాటము గలవారు, వీరిలో ప్రతి వాడును సరిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసురువాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవమిడ్లారా, జస్ట్ ఇక్కడ ఉపయోగించబడినటువంటి విషయం ఏంటంటే, తల వెంట్రుక మీదకి కూడా వడెసెల రాయిని తప్పక విసురువాడు. మీరు ఊహించండి, తల వెంట్రుక మనం ఈరోజు మనం చూస్తా ఉన్నాం, వీళ్ళు తల మీద యాపిల్ కాయని పెట్టి యాపిల్ కాయని షూట్ చేస్తూ ఉంటారు కదండి. అలాంటిది యాపిల్ కాయని షూట్ చేయడమే మనం అంత ఆశ్చర్యపోతూ ఉంటే, తల వెంట్రుకను ఒకదాన్ని లేపిలా నిలబెట్టి ఆ తల వెంట్రుక మీదకి కరెక్ట్ గా ఒడిసెల రాయి విసరడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ చాటా అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది పాత నిబంధనలో. చాటా, దాని యొక్క అర్థం ఏంటంటే టు మిస్ ద మార్క్ అంటే గురిని తప్పడం. ఇదే పదాన్ని మరలా మొదటి సమయాల గ్రంథము 26:21 ఉపయోగించడం జరిగింది. టు ఫెయిల్ ఆర్ కమ్ షార్ట్స్ ఆఫ్ గాడ్ స్టాండర్డ్, అంటే దేవునికి ఒక స్టాండర్డ్ ఉందంట, ఆ స్టాండర్డ్ నుంచి ఫెయిల్ అయిపోవడమే, దట్ ఈస్ చాటా. ఎందుకు ఈ పదం అంత ప్రాముఖ్యమో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో 590 హిబ్రూ భాషలో చాటా అనే పదాన్ని ఉపయోగించారు. 590 అంటే చాటా అంటే గురి తప్పడం అని అర్థం. దేవునికి ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ నుంచి తప్పిపోవడం. ఇప్పుడు ఒక స్కూల్ ఉందండి, ఆ స్కూల్లో నువ్వు విద్యార్థిగా ఉన్నావు, ఆ స్కూల్కి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, యూ షుడ్ మెయింటైన్ దట్ వన్. ఓకేనా? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకున్న స్టాండర్డ్ ఏంటి అంటే పంక్చువాలిటీ అని అనుకుందాం. పంక్చువాలిటీ అందులో వాళ్ళు ఎలా ప్రిఫరెన్స్ ఇస్తారంటే, 9 ప్రేయర్ స్టార్ట్స్ అంటే యూ మస్ట్ బి దేర్ అట్లీస్ట్ 8:55, నాట్ ఈవెన్ 9:00. అట్లీస్ట్ యూ మస్ట్ బి 5 ఎర్లియర్, 5 ముందుగా నువ్వు అక్కడ ఉండాలి, బ్యాగ్స్ అన్ని రూమ్ లో పెట్టేసి 9:00 షార్ప్ గా నువ్వు ప్రేయర్ లో అటెండ్ అవ్వాలి. పంక్చువాలిటీ ఈజ్ దేర్ స్టాండర్డ్. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళు 9:05 వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ స్కూల్ కు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ని వాళ్ళు బ్రేక్ చేశారు. ఇప్పుడు మన దేవునికి ఉదాహరణకి పంక్చువాలిటీ అనే స్టాండర్డ్స్ లేవా? పంక్చువాలిటీ అంటే ఆయనకి ఇష్టం కాదా? ఆయన ఎంత గౌరవిస్తున్నాడు? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చర్చికి టైంకి రాకపోవడమే కాదు నేను మాట్లాడేది. ఉదాహరణకి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అని, నువ్వు ఎక్కడ ఆఫీస్లో పని చేస్తున్నావో అక్కడ 9 నువ్వు డ్యూటీలో ఉండాలి అంటే, అక్కడ నిన్ను అడిగే వాళ్ళు ఎవరూ లేకపోతే, ప్రశ్నించే వాళ్ళు లేకపోతే నువ్వు 9:30 వెళితే నువ్వేం చేస్తున్నావనంటే, అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ ని పంక్చువాలిటీని నువ్వు బ్రేక్ చేస్తా ఉన్నావు. దట్ ఈస్ నథింగ్ బట్ చాటా, అంటే సిన్, అది పాపము. నీ డ్యూటీ 5 అయిపోవాలి, నీ డ్యూటీ 5 అయిపోవాలి. సో నువ్వు 5 షార్ప్గా ముగించుకొని 5 నన్ను వచ్చేస్తే దట్ ఈజ్ ఓకే. కానీ ఎవరూ లేరని, పని లేదని, లేకపోతే ఎవరెవరికి చెప్పి అంటే అఫీషియల్ గా పర్మిషన్ తీసుకొని వస్తే కాదు అనేది, అన్అఫీషియల్ గా దొంగతనంగా ఎవరికి చెప్పా చేయకుండా, ఏం కాదులే, ఎవరు తెలియదులే, చూసుకోరలే అని అనుకొని నువ్వు నిష్ఠానుసారంగా నువ్వు వచ్చేసావనంటే, నువ్వేం చేసావనంటే చాటా. అంటే ఆ కంపెనీకో లేకపోతే ఆ ఆఫీస్ కో ఉండేటువంటి ఆ స్టాండర్డ్స్ ని, పంక్చువాలిటీని నువ్వు బ్రేక్ చేసావు. అది తెలియక కాదు సార్, నాకు తెలియక బై మిస్టేక్ చేసేసాను సార్ కాదు, పర్పస్ఫుల్లీ ఉద్దేశపూర్వకంగానే. ఎవరేమంటారులే అని విషయం ఏంటంటే, దాన్ని మీ ఆఫీసే పట్టించుకోకపోవచ్చు, బట్ నీకు తెలుసా విషయం, దాన్ని దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. నువ్వు పనిచేస్తున్నటువంటి చోట, నువ్వు చదువుకొనుచున్న చోట నీవు ఎలా ఉన్నావు మీకు తెలుసా? క్రైస్తవులు ఎంతో మంది ఇలాంటి విషయాల్లో చాలా గొప్ప సాక్ష్యమును పొందుకొని అనేక మందికి మాదిరికరంగా నిలిచారు. ఆఫీసులో ఒకరు ఉన్నారండి, టైం అంటే పంక్చువాలిటీ పాటిస్తారు. మేమందరం కూడా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, కానీ దే విల్ నెవర్ వేస్ట్ టైం. మేమందరం ముందుగా వెళ్ళిపోవడానికి ఎప్పుడెప్పుడు ఆమె పరితపిస్తుంటాం, బట్ దే విల్ వర్క్ టిల్ ద లాస్ట్ మినిట్. 5 గంటలకు డ్యూటీ క్లోజ్ చేయాలి అని అంటే 4:45కి వస్తే 4:50కి ఎవరైనా వస్తే మేము తిట్టుకుంటా ఉంటాం, కానీ వాళ్ళు తిట్టుకోరండి. 4:59కి ఎవరైనా వచ్చినా ఓపిగ్గా కూర్చొని పనిచేస్తారు వాళ్ళు. అసలు వీళ్ళకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలీదు అనేటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి తెలుసా మీకు. ఎందుకు వాళ్ళంత పంక్చువాలిటీగా ఉంటారంటే, వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్కి కాదు రిప్రజెంటేటివ్స్, వాళ్ళు వాళ్ళ దేవునికి రిప్రజెంటేటివ్స్. దే ఆర్ క్రిస్టియన్స్. వాళ్ళు మనుషులకు జవాబుదారులు మన భయపడరు, వాళ్ళు దేవునికి జవాబుదారులు మన భయపడతారు వాళ్ళు. అందుకోసమే వాళ్ళంత పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తారు, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో హిబ్రూ భాషలో రాయబడినప్పుడు చాటా అనే పదమే 590 సార్లు ఉపయోగించబడడం జరిగింది. తర్వాత ఇదే పాత నిబంధన గ్రంథంలో అవా, AWAH అవా అనేటువంటి పదం కూడా ఉపయోగించడం జరిగింది. అవా అనేటువంటి పదము లిటరల్ గా దాని అర్థం ఏంటంటే టు బి బెంట్, అంటే వంగిపోవడం, ఆర్ క్రుక్కుడ్. యెషయా గ్రంథము 21:3 ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 21:3 ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 21:3 కావున నా నడుము బహునొప్పిగానున్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టినది, బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకయున్నాను. నా గుండె తటతటా కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరచుచున్నది, నకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది, మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకొనువారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాధ్యా ముట్టడి వేయము, వారిని తూర్పంతయు మాన్పించుచున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భాగంలో అవా, AWAH అనేటువంటి పదము ఉపయోగించడం జరిగింది. సో ఈ పదము ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా అనేకమైన చోట్ల కూడా పాత నిబంధన గ్రంథంలో ఉపయోగించడం జరిగింది. దీని యొక్క అర్థం ఏంటంటే బెండ్, నా నడుము బాగుగా నొప్పిగానున్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. దీన్ని హిబ్రూ భాషలో మనం గమనిస్తే నడుము బహుగా వంగి ఉన్నది ఇక్కడ నొప్పిగా ఉన్నది అని రాయబడింది, కానీ అక్కడ హిబ్రూ భాషలో నడుము వంగి ఉన్నది. అక్కడ ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. అక్కడ మాత్రమే కాకుండా ఇంకా యెషయా గ్రంథము 19:14 కూడా ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని యొక్క అర్థం ఏంటి అని అంటే టు బి బెంట్. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే కాంప్రమైజ్ అవ్వడం. కాంప్రమైజ్ అవ్వడం, టు బి బెంట్ అంటే జస్ట్ ఇట్లా ఇట్లా నడుము వంగిపోవడం అని కాదు దాని అర్థం. పరిస్థితులకి అనుగుణంగా కాంప్రమైజ్ అయిపోవడం. కాంప్రమైజ్ పదం కరెక్ట్గా తెలుగులో రావడం లేదు, రాజీ పడడం. ఓకేనా? పరిస్థితులకి రాజీ పడిపోవడం, దట్ ఈజ్ ఆల్సో సిన్. పరిస్థితులకు రాజీ పడడం ఇజ్ ఎ సిన్, పాపం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తా ఉన్నావు, నీ చుట్టూరు 20 మంది ఉన్నారు, 20 మందిలో నువ్వు ఒక్కడవే రక్షించబడిన క్రైస్తవుడివి. ఎందుకు నీ స్పెసిఫిక్ గా రక్షించబడినా అన్నానంటే, రక్షణ లేనటువంటి క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. మారు మనసు అనుభవం లేనటువంటి, క్రీస్తుతో వ్యక్తిగత జీవితం అనుబంధం లేనటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. వాళ్ళ విషయం పక్కన పెడదాం. రక్షించబడిన ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్ నువ్వు ఒక్కడే ఉన్నావు. 20 మంది నీ చుట్టూరు ఆఫీసులో ఉన్నారు, 20 మందిలో 19 మంది లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళందరూ బాగుపడుతున్నారు, వాళ్ళందరూ వెనకాల 10 రూపాయలు కూడ పెడతా ఉన్నారు. నీకు జీతమే సరిపోక నువ్వు ఒక్కడే నువ్వు సఫర్ అవుతా ఉన్నావు. కానీ నువ్వు స్టార్టింగ్ లో అంతా కూడా నేను తీసుకోనండి, నేను క్రైస్తవనండి అని చెప్పి చెప్పావు. కానీ 19 మంది నిన్ను ప్రోత్సహించడానికి బదులు, సూపర్ నువ్వు అందరిలో నువ్వు ప్రత్యేకం అని అనడానికి బదులు, బా వచ్చాడండి పెద్ద పరిశుద్ధుడు, బా వచ్చాడండి పెద్ద నీతిమంతుడు, ఈయన ఒక్కడే ఏదో నీతిమంతుడు అంటే మేము అందరం పాపులు అన్నట్లుగా అని మాట్లాడడం ప్రారంభించారు. ఇంకొంతమంది రక్షించబడిన క్రైస్తవులు అన్నాను కదా, అంటే కొంత నామకార్థ క్రైస్తవులు ఉంటారని కూడా చెప్పాను కదా, వీళ్ళేమంటారంటే హలో బ్రదర్ మేము కూడా క్రైస్తవులేనండి, మేము కూడా తీసుకుంటలా, ఉపయోగపడతాయి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో, ప్రభువా క్షమించుకో అంటే అయిపోయింది అని సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే బెంట్ అవుతాం, అంటే రాజీ పడతాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, అలా రాజీ పడిపోతూ పాపం చేయడమే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది క్రైస్తవులు సహోదరులు నమ్మకత్వాన్ని కలిగి వాళ్ళు పనిచేస్తున్న చోట రాజీ పడకుండా నమ్మకముగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఒక మాట జ్ఞాపకం చేస్తాను, బహుశా ఇది 12 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన. 12 సంవత్సరాల క్రితము ఒక సహోదరి, తను ఎవరు కూడా నాకు తెలియదు, నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అనయ్య నేను ఆఫీస్లో ప్రస్తుతానికి ఒక మంచి ర్యాంక్లో ఉన్నాను, మంచి ర్యాంక్లో ఉన్నాను, నాకు మంచి శాలరీ వస్తుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్, నాకు పర్ మంత్ 35,000 శాలరీ వస్తుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్. అయితే ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే, నా హయ్యర్ బాస్, నా పైన ఉన్నటువంటి అధికారి, ఆయన నన్ను బాగా శోధిస్తున్నాడు, ఇబ్బందికి గురి చేస్తా ఉన్నాడు, ఆఫీస్లో నన్నే టార్గెట్ చేశాడు, మిగిలిన వాళ్ళ ఎవరిని కూడా పట్టించుకోడు, నన్ను మాత్రం ప్రతి నిమిషం టార్గెట్ చేసి నన్ను పిలిచి బాగా వేధిస్తా ఉన్నాడు. ఏంటి సంఘటన అని నేను గమనిస్తే, అతడు నన్ను కావాలని కోరుకుంటున్నాడు. నీకు నువ్వు కానీ నాకు లొంగితే, నేను చెప్పినట్లు వింటే, నేను నీకు ఇంకా ప్రమోషన్ ఇప్పిస్తాను, హయ్యర్ పొజిషన్కి తీసుకుని వెళ్తాను, పర్సనల్గా నేను కూడా నీకు కావాల్సినంత ఇస్తాను అని చెప్పి నన్ను చాలా శోధిస్తున్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను తనకి, నో ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ సారీ, నాకు వస్తుంది ఏదో నాకు చాలు, నాకు హయ్యర్ పొజిషన్ అవసరం లేదు, అది కూడా ఇలా వస్తుందంటే అని చెప్పి నేను చాలాసార్లు చెప్పానన్నా. కానీ అయినా అతను వినిపించుకోవడం లేదు. నేను తప్పని పరిస్థితుల్లో రాజీ పడకూడదని తీర్మానం చేసుకొని ఆయన అధికారానికి తట్టుకోలేక, ఎందుకంటే నా పై బాస్ గా ఉన్నాడు కాబట్టి నేను ఉద్యోగం మానేశానన్నా, ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది, జీతం లేదు, ఉద్యోగం లేదు, చాలా సఫర్ అవుతా ఉన్నాను, మా ఆయనేమో నువ్వు ఫూలిష్నెస్ గా ఉద్యోగం మానేసావు అని చెప్పి నన్ను తిడుతూ ఉన్నాడు. కానీ మా ఆయనకి నేను ఈ విషయాలని నేను చెప్పలేదు, చెప్పదలుచుకోలేదు కూడా, రీజన్ ఏంటి అని అనేది. అందుకని ఆయన నన్ను తిడుతూ ఉన్నాడు, నువ్వు అనవసరంగా ఉద్యోగం మానేసావు, ఇంట్లో కూర్చున్నావనని. కానీ నేను రాజీ పడకూడదని దేవుని కోసం రోషంగా నిలబడాలని ఉద్యోగం మానేశానన్నా, 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను చెప్పు అన్నాను. తల్లి నువ్వు పాపం విషయమై రాజీ పడకుండా నిజాయితీగా నిలబడ్డావు, ఏసేపు కూడా పాపం చేయకుండా రోషంగా నిలబడ్డాడు, దాని ప్రతిఫలం ఏంటి చెప్పండి? ఒక స్త్రీ, ఒక ఉన్నతమైనటువంటి అధికారి, హై పొజిషన్ ఉన్నటువంటి స్త్రీ ఏసేపును లొంగమని ఒత్తిడి చేసినప్పుడు ఏసేపు అక్కడ లొంగితే ఆమె దగ్గర నుంచి కావలసిన వనరులన్నీ దొరికేవి, తన భర్తకు రికమెండేషన్ వెళ్లేది, ఏసేపుని ఇంకా హై పొజిషన్కి వెళ్ళి ఉండేటువంటి వాడు, ఏసేపు తప్పు చేసిన పట్టుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏసేపు అందమైనటువంటి స్త్రీ నుంచి, అధికారము కలిగినటువంటి స్త్రీ నుంచి, తన యజమానురాలు నుంచి తనకి మనీ సప్లై చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ దగ్గర నుంచి దూరముగా పారిపోయి రాజీ పడకుండా, ఎందుకంటే నేను దేవునికి భయపడుతున్నాను అని అన్నాడు, రోషంగా నిలబడ్డాడు. మరి ఇప్పుడు అతనికి రావాల్సిన బ్లెస్సింగ్ ఏంటి? కానీ నెక్స్ట్ టైం వచ్చింది, తీసుకెళ్లి జైల్లో పడేశారు. మీరు ఊహించండి, ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు సహజంగా ఏసేపు అలా ఆలోచన చేసే లేదు నాకు తెలియదు, కానీ మనం కూడా పక్కన పెడదాం. ఒకవేళ నేను కానీ అక్కడ ఉంటే, నాలాంటి వాడైతే అలా ఆలోచన చేస్తాడంటే, ఇదేంట్రా నాయన దేవుని కోసం అని చెప్పి రోషంగా నిలబడితే దేవుడు కూడా మనల్ని పట్టించుకోలేదు, దేవుడు వదిలేశాడు, దానివల్ల వచ్చి మనం జైల్లో పడ్డాం, అనవసరంగా ఈ శ్రమను అనుభవిస్తా ఉన్నాం, అదేదో శుద్ధంగా అని చెప్పిన మాట లోబడి ఉంటే మనకంటే డబ్బులకు డబ్బులు వచ్చేవి, అధికారం పెరిగేది, మళ్ళీ ఎవరు పట్టుకునేవాళ్ళు కాదు, ఈ చరసాల జీవితం, ఈ ప్లేట్లో భోజనం, ఈ పురుగులతో కూడిన భోజనం, ఇవన్నీ కూడా తప్పేవి అని అనుకునేవాడినేమో, ఫులిష్నెస్ కదా. బట్ ఏసేపు అలా అనుకోలేదు, చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా అతడు నమ్మకంగా ఉన్నాడు. ఎలా చెప్పగలను అంటే, దేవుడు అక్కడ కూడా అతనికి తోడయ్యుండెను అని రాయబడి ఉంది. కానీ ఆ తరువాత చెరసాల జీవితం అయిపోయిన తర్వాత, దేవుని సమయం వచ్చిన తర్వాత, దేవుని కొరకు రాజీ పడకుండా నిలబడినందుకు దేవుడు అతను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు. గాడ్ బ్లెస్డ్ హిమ్ ఇన్ సచ్ ఏ వే, బ్లెస్డ్ హిమ్ ఇన్ సచ్ ఏ వే, ఊహించనంత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. రాజు తర్వాత రాజు అంతటి హోదాని దేవుడు అతనికి కల్పించాడు. సో ఇవే మాటలు ఆ సహోదరితో చెప్పి ప్రార్థన చేసి ఫోన్ పెట్టేశాను. కరెక్ట్ గా 1-6 నెలల తర్వాత మరలా సహోదరి ఫోన్ చేసి, 6 నెలలు అయింది కదా, నేను మర్చిపోయాను, మనకి చాలా మతిమరుపు ఎక్కువ. నేను యాక్చువల్ గా మొన్న కూడా మీకు చెప్దాం అనుకున్నాను, కోఆర్డినేటర్స్ ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కానీ అడిగినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళు స్పెసిఫిక్ గా ఈ మాట చెప్తాను, నేను అమ్మ ఈవినింగ్ ఒకసారి రిమైండ్ చేయండి, మార్నింగ్ ఒకసారి రిమైండ్ చేయండి అని చెప్తాను నేను. ఒకళ్ళు మీరు రిమైండ్ చేయకపోతే మాత్రం అది మీదే తప్పు. నాకు అది నా బలహీనత, నా జబ్బు, నేను ఇప్పుడు ఏం చేయలేను, అది మతిమరుపు, ఆకే నేను గుర్తుపెట్టుకోగలిగింది లేదు, షార్ట్ మెమరీ లాస్ వచ్చేసింది నాకు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి నేను బిజీగా ఉన్నానంటే అన్న మళ్ళీ మీరు మళ్ళీ ఫోన్ చేయండి అన్నాను అనుకో, అసలు మా అన్న అనుకో, ఇంకంతే సంగతులు, అది వారమైనా గుర్తురాదు, మళ్ళీ మర్చిపోయి ఉంటాను నేను ఇంకంతే. సో 6 నెలల తర్వాత సహోదరి మళ్ళా నాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా గుర్తుపట్టారా, ఒకప్పుడు నేను మీకు ఫోన్ చేశాను, మీరు ప్రేర్ చేశారు, అప్పుడు చిన్నగా లైట్ గుర్తొచ్చిందా, అమ్మా అవునమ్మా చెప్పండి అమ్మా అన్నాను. అప్పుడు అని చెప్పింది, అన్న దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమైందమ్మా అన్నాను. దేవుడు నాకు ఇప్పుడు అంతకంటే పెద్ద కంపెనీలో నాకు జాబ్ ఇచ్చాడు. అంతకంటే పెద్ద కంపెనీలో 6 నెలల్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్, అంతకంటే పెద్ద కంపెనీలో జాబ్ ఇచ్చాడు. ఇంతకుముందు నా శాలరీ 35,000 అయితే ఇప్పుడు 50,000 పర్ మంత్ దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. కానీ ఇంకా గొప్ప విషయం ఏంటి తెలుసా, ఇప్పుడు నేను పనిచేస్తున్న చోట ఒకప్పుడు నాకు పైన అధికారిగా ఉండి నన్ను ఎవరైతే శోధించారో ఇప్పుడు అతను నా కింద ఇక్కడ అసిస్టెంట్ గా ఉన్నాడు. నేను అతనికి బాస్ అయ్యాను, ఇప్పుడు నేను చెప్పినట్లు తను చెయ్యాలి అని చెప్పానండి. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. క్రీస్తు నందుపరమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో పరిస్థితులను బట్టి రాజీ పడిపోతా ఉంటాం మనం, రాజీ పడిపోతా ఉంటాం. నో, క్రైస్తవుడంటే రాజీ పడనటువంటి వాడు, రాజీ పడకుండా రోషంగా జీవించేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రోషాన్ని, ఈ పౌరుషాన్ని కూడా మనము పాపం కోసం ఉపయోగిస్తుంటాం, గొడవలు పెట్టుకోవడానికి ఉపయోగిస్తుంటాం, ఎదురు తిరగడానికి ఉపయోగించుకుంటుంటాం. కానీ ఈ రోషాన్ని, పౌరుషాన్ని పాపం చేయకుండా ఉండే విషయంలో ఉపయోగించుకోవాలి. కొంతమంది నేను ఎంతే ఎట్టే ఉంటా, నా ఇష్టం, ఒకళ్ళు చెప్పింది నేను ఎన్ను, ఒకళ్ళు చెప్పినట్టు నేను మారను, చిన్నప్పటి నుంచి ఇట్టే ఉన్నా, నాకు నచ్చింది ఏదంట, అది వాళ్ళు చాలా ఓపెన్నెస్ అని అనుకుంటారు. నేను రోషంగా ఉన్నాం, పౌరుషంగా ఉన్నాం, ఒకళ్ళ కోసమే మారం ఎంతే. కానీ నీకు రోషం, ఆ పౌరుషం ఉండాల్సింది అక్కడ కాదు. ఏ పాత్రను ఎక్కడ ఉంచాలో తెలియకపోతే సమస్య ఏర్పడుతుంది. బాత్రూంలో వాడే తీసుకొని, బాత్రూంలో వాడుకునేటువంటి బకెట్ని, జగ్గుని తీసుకొని ఇంట్లో అలంకరణగా పెట్టుకుంటే కుదరదు. అలంకరణగా పెట్టుకునే వస్తువులు అలంకరణగా పెట్టాలి, బాత్రూంలో పెట్టాల్సిన వస్తువులు బాత్రూంలో పెట్టాలి. అదే రీతిగా నీ రోషము, పౌరుషము ఎక్కడ ఉపయోగించాలో కూడా నీకు తెలిసి ఉండాలి. నాకు నేను రోషంగా ఉంటాను, పౌరుషంగా ఉంటాను కుదరదు, దాన్ని ఎక్కడ ఉపయోగించాలి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రాజీ పడిపోవడం, రాజీ పడిపోవడం. సో రాజీ పడకుండా దేవుని కోసం నిలబడితే హీ విల్ బ్లెస్సెస్, హీ విల్ బ్లెస్సెస్. పాత నిబంధనలు ఉపయోగించాలి. రెండు మూడు పదాలు చెప్తున్నాను అంతేనండి. చాటా, టు మిస్ ద మార్క్. అవా, AWAH, టు బి బెంట్. మూడోది అవాయ్, AWAI, అవాయ్. పాత నిబంధనలో ఉపయోగించిన హిబ్రూ పదం ఇది. దాని అర్థం ఏంటంటే ఎ డీవియేషన్ ఫ్రమ్ ఎ రైట్ స్టాండర్డ్, ఎ డీవియేషన్ ఫ్రమ్ ఇన్జస్టిస్. ఓకేనా, సారీ, జస్టిస్, ఎ డీవియేషన్ ఫ్రమ్ జస్టిస్. ఇంకా దీనికి ఇంకొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. డిస్హానెస్టీ, నమ్మకత్వం లేకుండా పోవడం. డిసీట్ఫుల్నెస్ అంటే మోసగించడం. ఇన్జస్టిస్ అవినీతి. ఎ డీవియేషన్ ఫ్రమ్ రైట్ స్టాండర్డ్, సరైనటువంటి స్టాండర్డ్ నుంచి డీవియేట్ అయిపోవడం. ఎప్పుడు డీవియేట్ అయిపోతాం అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు. దానికి పాత నిబంధన గ్రంథంలో ఉపయోగించిన పదము అవాయ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, రైట్ స్టాండర్డ్ నుంచి మనం డీవియేట్ అయిపోతున్నామా? ఇంజస్టిస్ లో కొనసాగుతున్నామా? అవినీతి. క్షమించండి, నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నందుకు, అంటే నేను చూశాను కాబట్టి లిటరల్ గా చెప్తున్నాను. నెల్లూరులో పోలీస్ క్వార్టర్స్లో, అంటే మా బంధువులు ఉండేవాళ్ళు కదా, వెళ్తుండేవాడు నేను. సాయంత్రం అయితే చాలు, క్వార్టర్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా కింద మీటర్లో, ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు అనుకుంటున్నాను నేను, ఒకప్పుడు సంగతి చెప్తున్నాను, మీటర్లో వైర్లు పెట్టేవాళ్ళు ఏసీలు ఆన్ చేసుకోవడానికి ముందు మీటర్లో వైర్ పెట్టి. పోలీస్ క్వార్టర్స్ కదా, సహజంగా ధైర్యంగా ఎవరు బయట వాళ్ళు రారు, అడరు, ధైర్యం చేయరు, ఒకళ్ళు వచ్చిన సాయంత్రం పూట రారు. సో అదనమాట సంగతి, అర్థమైపోయింది కదా. ఇంజస్టిస్, డిసీట్ఫుల్నెస్, మోసగించడం, ఎవరిని మోసగిస్తున్నావు? ప్రభుత్వాన్ని మోసగిస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ దాన్ని దేవుడు లెక్కిస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. మా బిట్టరకుంట దేనికి ఫేమస్? తెలుసా, మా బిట్టరకుంట దేనికి ఫేమస్ అంటే, సహజంగా అందరూ తెలిసిందంటే కప్రాల తిప్ప, అంత దొంగలు, అదొకటే తెలుసు. కానీ బిట్టరకుంట ఇంకొక దగ్గర ఇంకో దానికి కూడా ఫేమస్. బిట్టరకుంటలో దాదాపు 60% మంది రైల్వే ఉద్యోగస్తులే. కాబట్టి వాళ్ళ పిల్లలు పిల్లలు పిల్లలు, లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా బిట్టరకుంట వాళ్ళ పిల్లలతో కలిసి చదువుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఎక్కువ శాతం మంది ట్రైన్ టికెట్ కొంటారు. వీళ్ళకి కొన్ని టెక్నిక్ తెలుసు. ఎలాగానే ట్రైన్ ఎక్కగానే టీసీకి ఒక నమస్తే పెడతారు, సార్ నమస్తే అంటే దాని అర్థం ఏంటంటే డిపార్ట్మెంట్ అని అర్థం అనమాట. లేకపోతే కొన్నిసార్లు మాకు రైల్వే వాళ్ళకి ఇది ఉండేది అనమాట, సౌత్ సెంట్రల్ రైల్వే అని ఒక రెడ్ కలర్ బుక్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఆ బుక్ పైన దాంట్లో పాస్ ఉండేది కాదు, ఆ బుక్ పై జేబులో పెట్టుకోగానే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ అనుకునేవాళ్ళు. మేము కూడా పిల్లలు ఏం చేసేవాళ్ళంటే అలాగే తిరిగేసాం, సార్ మా డాడీ రైల్వే సార్, సార్ మా డాడీ డిపార్ట్మెంట్ సార్, పాస్ లేకపోయినప్పటికీ కూడా అలాగ దొంగ ట్రైన్లు అనేకమైన సార్లు తిరిగేటువంటి వాళ్ళు. కానీ మేము ఎవరిని మోసగిస్తున్నాం? రైల్వే ప్రభుత్వాన్ని మోసగిస్తున్నాం. ఆ రకంగా రైల్వే ప్రభుత్వానికి మాలాంటి వాళ్ళు ఎంత నష్టమో వాళ్ళకి తెలియదు, వాళ్ళు పట్టుకోవాలా? కానీ మేము వాళ్ళకి నష్టం కలిగించినట్లేనా? క్రైస్తవునికి ఇది తగదు, క్రైస్తవునికి ఇది తగదు. మనం టికెట్ లేకుండా ప్రయాణం చేయడానికి వీలు లేదు. నీతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం కాదు లేరా, టీసీ మనకు తెలిసినోడే లేరా, వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు లేరా? నో, టీసీ మీ వాడే కావచ్చు, రైల్వే అధికారి మీ వాడే కావచ్చు, కానీ మోసగించే విషయంలో దేవుడు మనవాడు కాదు. ఇక్కడ తప్పించుకోవచ్చేమో కానీ అక్కడ తప్పించుకోలేము. క్రీస్తునందు ప్రభువైన మిత్రులారా, న్యూ టెస్టమెంట్ టర్మ్స్కి వస్తాను. న్యూ టెస్టమెంట్ నూతన నిబంధన కొయినే గ్రీక్ భాషలో రాయబడింది. గ్రీక్ భాషే, కానీ కొయినే గ్రీక్ అంటే అర్థం ఏంటి అంటే అది పాత భాష, అంటే రాజరిక భాష, కొంచెం గ్రాంధికమైనటువంటి భాష. ఆ భాషలో నూతన నిబంధన రాయబడింది. పాత నిబంధన 80% హిబ్రూ భాషలో రాయబడింది, 20% అరామిక్ భాషలో రాయబడింది. ప్రత్యేకంగా దానియేలు గ్రంథం, యెషయా గ్రంథంలో కొన్ని భాగాలు. కాబట్టి నూతన నిబంధనలో కొయినే గ్రీక్ లో పాపం అనే పదానికి ఉపయోగించినటువంటి పదం ఏంటి అంటే పరాప్టోమా. పరాప్టోమా, టు ఫాల్ అవే ఆర్ టు సిన్ అగెయిన్స్ట్ లైట్, పడిపోవడం లేదా వెలుగుకు వ్యతిరేకంగా పాపం చేయడం. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1 చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1 అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ పరాప్టోమా అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అపరాధముల చేతను, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడే మరొక వచనాన్ని కూడా మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. హిబ్రూలకు రాసిన పత్రిక 6:6 హెబ్రీయులకు రాసిన పత్రిక 6:6 తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఇక్కడ కూడా పరాప్తోమ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్పెసిఫిక్ గా ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో ఆల్రెడీ రక్షించబడి మారు మనస్సు పొంది బాప్తీస్మము తీసుకున్నటువంటి వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాట. దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. వాస్తవానికి ఆల్రెడీ ఆ రోజు యూదులు రోమీలు కలిసి సిలువ వేశారు. దాన్ని చూసుకొని ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో చూసుకొని మనం చాలా దిగులు పడుతూ ఏడుస్తూ బాధపడిపోతూ ఉంటాం. అయ్యో ఇంత కఠినంగా వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు ప్రవర్తించారు అని. కానీ విశ్వాసుల గురించి మాట్లాడుతూ మీరు కూడా మరలా క్రీస్తుని సిలువ వేస్తున్నారు. కానీ మనం మన వైపు మనం మన విషయమే మనం చూడటం వల్ల గమనించడం వల్ల నువ్వు పాపం చేస్తున్నావు అనంటే, నువ్వు మిస్ ద మార్క్ చేస్తా ఉన్నావు అంటే, నువ్వు గురిని తప్పుతున్నావంటే, నువ్వు స్టాండర్డ్స్ ని మిస్ చేస్తా ఉన్నావంటే, పర్పస్ఫుల్ గా నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావంటే, వెలుగుకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావనంటే, అప్పుడు నీవు నేను మరలా క్రీస్తుని సిలువ వేస్తూ ఉన్నాము. మరలా మనం సిలువ వేయచ్చు. బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఆ రోజు యూదులు బహాటముగా ఆయన్ని అవమానపరిచారు కదా. నిజముగాను దైవ కుమారుడు అయితే దిగిరా చూద్దాం అని బహిరంగంగా ఆయన ముఖం మీద కేకరించి ఉమ్ము వేసి ఆయన అవమానించారు కదా. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములు లాగివేసి ఆయనను వివస్త్రగా చేసి అవమానపరిచారు కదా. కానీ ఈరోజు నీవు నేను అంటే క్రైస్తవులమైనటువంటి మనము, మారు మనస్సు పొందిన మనము, బాప్తీస్మం తీసుకున్న మనము, ఇంకా లిటరల్ గా చెప్పాలంటే ప్రభు బలలో పాలి భాగస్థలం అవుతున్నటువంటి మనము, ఇప్పటికీ సంవత్సరాల తరబడి క్రైస్తవులం అని చెప్పుకున్నటువంటి మనము ఇప్పటికీ పాపములో కొనసాగుతూ పాపములో జీవిస్తూ మనము దేవుణ్ణి మరలా సిలువ వేస్తా ఉన్నాం. అసలు ఇలాంటి వారు మారు మనసు పొందడం అసలు ఇంకా మరలా కష్టమట. క్షమించండి, మన కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు అంతమంది అధికారులు చూసినప్పుడు ఒకటి అర్థమైంది, అంటే ఎస్ఐలు, సిఐలు, తర్వాత డిఎస్పీలు, తర్వాత రైల్వే అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఫారెస్ట్ అధికారులు, వీళ్ళందరినీ చూసినప్పుడు రెండు ప్రశ్నలు వచ్చాయి. ఆర్ దే క్రిస్టియన్స్? ఎస్, ఆబ్వియస్లీ దే ఆల్ ఆర్ క్రిస్టియన్స్. రెండో ప్రశ్న నాకు వచ్చింది ఏంటంటే, ఆర్ దే బోర్న్ అగైన్ క్రిస్టియన్స్? నిజంగా వీళ్ళందరూ తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళేనా? ఒకవేళ అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి జన్మించిన అనుభవం ఉన్నటువంటి క్రైస్తవులైతే ఎంత సంతోషం. ఇప్పుడు ఎస్ఎఫ్జీలో ఎంతమంది అయితే ఉన్నారో అధికారంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి హోదాలో, ఉన్నతమైనటువంటి స్థానంలో, బయట కానీ ఈవెన్ ఎస్ఎఫ్జీలో కానీ, జీ హౌ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్? డి హౌ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్? బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ నీకుందా? మహేష్ సార్తో పర్సనల్ రిలేషన్షిప్ ఉందా అని అడగడంలా. చాలా మంది ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో పరిచయం చేసేవాళ్ళు ఆ డైరెక్టర్తో, లేకపోతే ఎవరైతే దానికి ఫౌండర్ ఉంటారో వాళ్ళతో మంచి కనెక్షన్ ఏర్పాటు చేసుకుని, నాకు సార్తో మంచి రిలేషన్షిప్ ఉంది, సార్ పక్కన నేను నిల్చోగలను, సార్ వాళ్ళ ఇంటికి నేను నేరుగా వెళ్ళగలను, నేను నేరుగా ఫోన్ చేస్తే సార్ లిఫ్ట్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. I'm not degrading. Can try to understand. నువ్వు అంతగా కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయడానికి ఎస్ఎఫ్జీ ఉండేది. ఎందుకు మార్నింగ్ ప్రేయర్స్, ఆఫ్టర్నూన్ ప్రేయర్స్, నైట్ టైం ప్రేయర్స్? నిన్ను క్రీస్తుగా కనెక్ట్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్జే దర్శనం అయితే, నువ్వు క్రీస్తు కాకుండా కేవలం ఎస్ఎఫ్జేకి మాత్రమే కనెక్షన్ అయి ఉంటే ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందా? ఆలోచన చేయండి. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొన్న అనుకున్నాను నేను, అంటే పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు
అలా నిర్మోహమాటం ఉండాల్సిందే ఖచ్చితంగా. సారు కొంతమందికి ఐ మీన్ ఆ మెమోంటోస్ ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. ఇవ్వని వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పాడు, ఓకే లేదు మేము మెయిన్ గా వీళ్ళకి ఇస్తున్నాము వీళ్ళకి కాదు అనని. కొంతమంది పొందుకోనటువంటి వాళ్ళు ఒకేసారి అర్థం చేసుకుని కింద దిగొచ్చేసారు సంతోషంగా, దెన్ యు ఆర్ గుడ్. అలా కాకుండా అలిగి మూతుమూడు తీసుకొని వాళ్ళందరికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, వాళ్ళ పనిని గుర్తించారు నేను కూడా చేశాను కదా నా పనిని గుర్తించలేదు అని చెప్పి నువ్వు వచ్చావు అనుకో, దెన్ యు ఆర్ నాట్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్, దెన్ యు ఆర్ నాట్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్. వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచారు, నన్ను అసలు స్టేజ్ మీదకి పిలవలేదు, వాళ్ళ పేర్లు చెప్పారు నా పేర్లు చెప్పలేదు అని ఒకరు అనుకున్నావు అనుకో, దెన్ యు ఆర్ నాట్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్. నువ్వు క్రీస్తుని మెప్పించడానికి లేవు, అక్కడ ఉన్న మనుషుల్ని మెప్పించాలనుకున్నావు, అక్కడ ఉన్న అధికారాలు మెప్పించాలనుకున్నావు. ఒకవేళ నువ్వు అలా ఫీల్ అయ్యి ఉంటే ఇప్పుడు దాకా ఎస్ఎఫ్జేలో నువ్వు మనిషి కోసం పనిచేసావు, క్రీస్తు కోసం పనిచేయలా, క్రీస్తు కోసం పనిచేయలా. కొంతమందికి సార్ ఓపెన్ చెప్తున్నాడు చాలు మీరు దిగి వెళ్ళిపోండి ఇంక నెక్స్ట్ వాళ్ళు మనకు టైం లేదు పోవాలి పోవాలి అంటున్నప్పుడు కొంతమంది దానికి కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఫీల్ అయ్యావా అలిగావా, దాని యు ఆర్ నాట్ బోర్న్ అగైన్ క్రిస్టియన్. పరిస్థితుల్ని అర్థం చేసుకున్నావా, అక్కడ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోగలిగావా, టైం చాలా తక్కువ ఉంది పని ఎక్కువ ఉంది వేగంగా వెళ్తున్నప్పుడు సహకరించగలిగావా, దెన్ యు ఆర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, ఎస్ఎఫ్జే ఉండేది నిన్ను క్రీస్తుకు కనెక్ట్ చేయడానికి, కానీ కేవలం ఎస్ఎఫ్జేకి మాత్రమే కనెక్ట్ చేయడానికి కాదు. ఎస్ఎఫ్జేలో నువ్వు ఆ రోజు పనిచేసిన దాన్ని బట్టి యు గాట్ ద మెమెంటో, మెమెంటో పొందుకున్న వాళ్ళు మీరు చాలా సంతోషించారు, గుడ్, మీరు మెమెంటో తీసుకుంటుంటే మేము కూడా చాలా సంతోషించాం. బట్ ఇలాంటి మెమెంటోసే రేపు పరలోకంలో కూడా మనకుంటాయి, కిరీటాల రూపంలో ఉంటాయి. అప్పుడు మనల్ని పిలిచి ఇలాంటి కిరీటాలు ఇస్తా ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అక్కడ ప్రభు మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఎందుకు మాట చెప్తుంటానంటే, అంటే ఒకవేళ ఎవరైనా అలుగుండరు, ఒకవేళ అలాంటి అలిగి హర్ట్ అయ్యి అలా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను, దిస్ మెమెంటో ఈజ్ నథింగ్ వెన్ యూ కంపేర్ విత్ ద మెమెంటో ఆర్ విత్ ద క్రౌన్ దట్ ఈస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు గివ్ టుమారో. నీ టార్గెట్ ఉండాల్సింది ఈ మెమెంటో మీద కాదు, పరలోకంలో ఉండేటువంటి ప్రభు ఇచ్చేటువంటి మెమెంటో మీద. నీకివ్వలేదు కానీ నీ పక్కన సహోదరుడికి వచ్చింది, దాన్ని బట్టి నువ్వు సంతోషించగలవా, దాన్ని బట్టి నువ్వు ఆనందించగలవా, దెన్ యు ఆర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్. నలుగురికి కలిపి ఒక మెమెంటో ఇవ్వడం జరిగింది, కానీ ఆ మెమెంటో నాలుగు భాగాలు చేయడానికి లేదు, ఒక్కరి దగ్గరే పెట్టుకోవాలి. నువ్వు కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసావు, కానీ ఇంకొక ఆయన తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు, అలిగేవా, హర్ట్ అయ్యావా, బాధపడ్డావా, గొడవేసుకున్నావా, దెన్ యు ఆర్ నాట్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్. నాయకుడు ఎప్పుడు కూడా ఇటు నా దగ్గర పెట్టుకుంటానండు, నాయకుడు ఎప్పుడు కూడా ఎవరు వాళ్ళ బలహీనలో చూసి ఎవరు అర్థం చేసుకోలేరో గమనించి వాళ్ళకి ఏ నీ దగ్గర పెట్టుకో అని అంటాడు. సో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ కూడా మన దృష్టిలో పెద్ద విషయాలుగా కనపడకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా కౌంటింగ్ బై గాడ్. ఇంకా నూతన నిబంధనలు చాలా పదాలు ఉపయోగించడం జరిగింది, కాకోస్, ఇది మనం రోమీలకు రాసిన పత్రిక 12:17, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 ఈ కాకోస్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మోరల్ బ్యాడ్నెస్ ఆపోజిట్ ఆఫ్ గుడ్, కాకోస్ అంటే అర్థం మోరల్ బ్యాడ్నెస్ ఆపోజిట్ ఆఫ్ గుడ్, మంచికి వ్యతిరేకంగా
చెడు చేయడం, అది కూడా మోరల్ గానే, మంచికి వ్యతిరేకంగా చెడు చేయడం, దట్ ఈజ్ ఆల్సో సిన్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు మంచి చేసావు కానీ దాని రిజల్ట్ మాత్రం చెడు, ఒకరికి మంచి ఇంకొకరికి చెడు. ఇది ఎలా ఉంటుందంటే, నక్సలైట్లు మేము గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర మేము కొట్టేసి పేద ప్రజలకు పంచి పెడుతున్నాం, పేద ప్రజలందరూ వీళ్ళని దేవుళ్ళు అంటున్నారు కానీ గొప్ప వాళ్ళందరూ వీళ్ళని దొంగలు అని అంటున్నారు. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందా? మన చట్టాలు అంగీకరిస్తాయా? ఇప్పుడు వాళ్ళు పేదలకే కదా సహాయం చేస్తున్నారు, కొన్ని వందల మంది పేదలకి సహాయం చేస్తున్నారు కదా, వాళ్ళ ఆకలిని తీరుస్తున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా. అలానే నక్సలైట్లు చేసేది రైతని మనం చెప్పగలమా? ఓ వాళ్ళు మోరల్ గా వాళ్ళు బ్యాడ్ చేస్తా ఉన్నారు, అది మంచికి వ్యతిరేకంగా ఉంది. చూడడానికి మేము ఇక్కడ మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది మంచికి వ్యతిరేకంగా ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో ఎ సిన్ ఇన్ గాడ్ సైట్, అది కూడా పాపమే. నువ్వు బయట లంచం తీసుకొని వచ్చి నువ్వు దాంతో సేవా కార్యక్రమాలు చేసావు అనుకో, అన్యాయంగా డబ్బుని దొంగిలించి ఆ డబ్బుతో సేవా కార్యక్రమాలు చేసావు అనుకో, దట్ ఈస్ కాకోస్, దట్ ఈస్ ఎ సిన్, దట్ ఈస్ ఎ సిన్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి, మనకు సమయం లేదు కాబట్టి నేను జస్ట్ ముందుకు వెళ్తున్నాను. పరాకో అంటే టు రెఫ్యూజ్ టు లిజన్ ఆర్ నెగ్లెక్ట్. హెబ్రిల్కి రాసిన పత్రిక 2:3 కొరింది సంఘానికి రాసిన 2:10:6 టు రెఫ్యూజ్ టు లిజన్ అంటే చెప్పిన దాన్ని వినకుండా నిర్లక్ష్యం చేయడం, అర్తృణీకరించడం, నెగ్లెక్ట్, రెఫ్యూజ్, దట్ ఈజ్ ఆల్సో సిన్. దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఆయన ఏదో చెప్పాడు మనకేం అవసరం అని చెప్పి అనుకున్నావు అనుకో, దెన్ పరాకో, దట్ ఈజ్ ఆల్సో సిన్. మీ తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు నీకేం తెలియదు, నువ్వు గమ్ముండడి, మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు, నువ్వేం చేసావు, రెఫ్యూజ్ టు లిసన్, వినడానికి ఇష్టం చూపించలేదు నువ్వు. కొంతమంది మంచి చెప్తారని చెప్పే వాళ్ళు కనబడకుండా తప్పించుకొని తిరుగుతారు. వాడి దగ్గరికి వెళ్తే ప్రార్థన అంటారా, గుడికి రమ్మంటారా, ప్రార్థనకు రమ్మంటారా, వాడు కనబడుతుంది మనం ప్రమాదారా, ఇటు వెళ్తే మంచిదని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతారు. అంటే దే డోంట్ వాంట్ టు లిసన్ వాట్ దే సేస్, అంటే దే ఆర్ లిటరల్లీ దే ఆర్ రెఫ్యూజింగ్. పరాకు, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒకసారి మనల్ని ప్రశ్నించుకుందాం. ఇంకా నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, బట్ టైం జస్ట్ మాటలు చెప్తానంతే. పొనేరోస్ అంటే మోరల్ ఈవ్. రోమిలకు రాసిన పత్రిక 12:9, తిమోతికి రాసిన 1:5:22, అడిక్యా అన్రైచియస్నెస్, అడిక్యా అన్రైచియస్నెస్, రోమిలకు రాసిన పత్రిక 1:18, యోహాన్ సువార్త 3:6, మూడోది హిపోక్రైసిస్, హిపోక్రైసిస్, మార్క్ సువార్త 12:15, 1 తిమోతి 4:2, అంటే వేషధారణ. ఇవి నూతన నిబంధనలో ఉపయోగించబడినటువంటి పదాలు, దట్ ఈస్ సిన్. నేను ముగిస్తున్నాను క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. చివరిగా అంటే ఇది చెప్పి నేను పైన చెప్తే, చెప్పకుండా పైన చెప్తే ప్రయోజనం ఉండదు కాబట్టి జస్ట్ టచ్ చేస్తున్నాను, టైం లేదు కాబట్టి. ఒకవేళ ఈ రీతిగా మనం పాపంలో కొనసాగితే, పాపంలోనే జీవిస్తూ ఉంటే, తెలిసి ఉద్దేశపూర్వకంగా మనం పాపంలో కొనసాగుతుంటే ఏంటి దాని వలన మనకు కలిగేటువంటి కాన్సిక్వెన్సెస్, దాని వలన మనకు కలిగే నష్టం ఏంటి, ద పెనాల్టీ ఆఫ్ సిన్. బైబిల్ ఏం చెప్తుంది? దేర్ ఆర్ 3 బేసిక్ కాన్సిక్వెన్సెస్ ఫర్ మ్యాన్ సిన్. మనిషి చేస్తున్నటువంటి పాపానికి 3 రకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు పే చేయాలి. నంబర్ 1, ఏలియనేషన్ ఫ్రమ్ గాడ్, అంటే దేవుని దగ్గర నుంచి పరిపూర్ణంగా బయటకు గెంతివేయబడ్డం. ఆదామును దేవుడు కంప్లీట్ గా తన దగ్గర నుంచి, తన సన్నిధిలో నుంచి, ఏదైనా వనము అవతలకి పంపించేశాడు. ఆ తర్వాత ఆతాముతో దేవుడు ఎక్కడెవడ మాట్లాడినట్లేదు. ఏలియనేషన్ ఫ్రమ్ గాడ్. రెండోది డెత్, మరణము. పాపం వలన వచ్చు జీతము మరణము. మూడవది హెల్ అండ్ ద లేక్ ఆఫ్ ఫైర్. దీన్ని మనం మరొక మాటలో కూడా చెప్పవచ్చు, ఇటర్నల్ డెత్, శాశ్వతమైనటువంటి మరణము. హెల్ నరకము, అగ్నిగుండము. ఈ మూడు రకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్ వీ హ్యావ్ టు పే. ఇంకా ఒకవేళ పాపం విషయమై మనం నిర్లక్ష్యంగా ఉంటూ, పాపం విషయమై నిర్లక్ష్యంగా మనం ముందు కొనసాగుతూ, మన ఇష్టానుసారంగా ఉద్దేశపూర్వకంగా మనం పాపం చేస్తూ జీవిస్తూ ఉంటే, ఒకటి దేవుని సన్నిధించి పరిపూర్ణంగా దూరమైపోతాం, రెండవది ఫిజికల్ డెత్, మూడవది హెల్ లేకపోతే ఇటర్నల్ డెత్. దేవుడి కొద్ది మాటలు మన ఎనికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.
ఇది మొదలుకొని